సమాజంలో కనుక సక్రమంగా జీవిస్తే ఈ నక్సలైట్స్, ఈ బందిపోటు దొంగలు, బుర్రల బదులు వచ్చేవాళ్ళు, నౌకర్లు వచ్చి మొన్న ముసలామణ ఉండదు కనిపించాడని పేపర్లు చదివారు కదా హైదరాబాద్. ఇందువల్ల ఇదంతా జరుగుతుంది అంటే సమాజంలో మన పక్కన ఏం జరుగుతుందో మనకు అనవసరం. ఇప్పటికీ చాలా మంది రోడ్ సైడ్ ట్యాప్ ఉంటే కారిపోతూ ఉంటే కట్టరు. రాయి ఏదైనా పడి ఉంటే దాన్ని పక్కన పెట్టరు. దీనికి ఏకైక కారణం ఏంటి అంటే టీచింగ్ రాల్స్ అక్కడ పడుతుంది. టీచర్స్ ముందు అది నేర్పాలి పిల్లలకి. తొక్కుపడింది నాకు బాధ గుర్తు. నేను కాశీలో ఉన్నప్పుడు యూపీ చీఫ్ మినిస్టర్ శ్రీ ప్రకాశ్ అని మా కాలేజీకి వచ్చాడు. నేను అప్పుడు 9th క్లాస్ చదువుతున్నా. చదివి ఆయన జపాన్కి వెళ్ళాక జరిగిన సంఘటన చెప్పాడు మా పిల్లలకి. ఏంటా సంఘటన అంటే, ఒక విదేశీయుడు ఒకడు జపాన్ లో వేరుశనక్కాయలు తింటూ వెళ్తున్నాడు. మనం వేరుశనక్కాయలు తింటూ ఏం చేస్తాం? చెప్తూ రేట మీద పడేస్తాం. వాడు వెనక అతను పోలీసు ఆ చిన్న పడిని ఎత్తి తీసుకున్నాడు. ఈయన గవర్నర్ కదా, ఏంటయ్యా నువ్వు పోలీసు ఆ పని చేస్తున్నావు, తిక్కుపోతున్నాడండి. వాడితో చెప్పొచ్చు కదా, వాడు విదేశీయుడండి, హీజ్ అవర్ గెస్ట్. అతను మా గెస్ట్, మా గెస్ట్కి నేను అలా చెప్తాను. నేను చెప్తే మన పోలీసులు ఎవరైనా అలా చేస్తారా? అసలు మనం వేరుశనగ పప్పులు తింటో మనం ఏం చేస్తాం? ఇది తల్లిదండ్రులు టీచర్స్ చెప్పకపోవటం వల్ల. అంటే గుడ్ సిటిజన్ ఎలా ఉండాలి అన్నది మనకే తెలియదు. అది నేర్చుకోవాలి, నేర్పాలి. రెండోదేంటి, వాడు సిటిజన్ అవటమే కాదు, హీ షుడ్ బి ఎ వైజ్ పేరెంట్. బుద్ధి ఉన్నటువంటి పేరెంట్ అయి ఉండాలి. సాధారణంగా నాకు కనిపించేటటువంటి పేరెంట్స్ అందరూ ఎలా ఉంటారంటే, వాళ్ళు పొందలేనిది మా పిల్లలు పొందాలి. వాడు డాక్టర్ అవుదాం అనుకున్నాడు, డాక్టర్ అవ్వలేకపోయాడు కనుక వాడు కొడుకు డాక్టర్ అవ్వాలి. పాయింట్ అర్థమవుతుందా? ఇట్ ఈస్ నాట్ వైజ్. అది తెలివైన పని కాదు. వైజ్ పేరెంట్ అంటే అసలు పిల్లవాడు వాడికి ఎందుకు కావాలి ప్రశ్న అక్కడ స్టార్ట్ అవుతుంది. అసలు నీకు పిల్లలు కావాలా అక్కర్లేదా? చాలా మందికి పిల్లలు ఎందుకు కావాలంటే పక్కవాడు అడుగుతున్నారు కదా, ఇంకా పెళ్ళే 3 ఏళ్ళైందా, అయితే 5 ఏళ్ళైందా, వీళ్ళకి టెన్షన్ తీపిడైంది, ఎందుకు రేట్ అవుతుందో నాకు తెలియదు. అడుగుతా వాళ్ళు మీకెందుకు అయిపోయి పిల్లలు ఎందుకు? మీలో అందరం పేరెంట్స్నే కదా, ఎందుకు మీకు పిల్లలు, ఎందుకు మీరు కన్నారు పిల్లల్ని? ఆన్సర్ ఉందా? యాక్సిడెంటల్ గా ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనే తప్ప అది మీరు కోరుకున్న సంఘటన మాత్రం కాదు. పాయింట్ అర్థమవుతుందా? నేను మీరు అది ఆలోచించండి. అసలు వైజ్ పేరెంట్ అంటే అర్థం పిల్లవాడు పుట్టాక వాడిని ఏం చేస్తారు తర్వాత ఆలోచిద్దాం. అసలు పుట్టక ముందు మీకు ఎందుకు కావాలి పిల్లవాడు, ఎందుకు కావాలి, ఎందుకు కావాలి ఏంటి? సొసైటీ వికరిస్తుంది. ఐ థింక్ దట్ ఈస్ ద ఓన్లీ ఆన్సర్. మీరు ఏదైనా అనుకోండి, అది తప్పవుతే మీకు చెప్పండి, కాదండి అలా ఏం కాదండి అని. ఫ్యాక్ట్ అంతే కదా. ఎందుకంటే పిల్లలు మాకు కావాలి. ఎందుకు కావాలి అంటే సమాజం ఇది, సమాజానికి ఎందుకు పిల్లలు కావాలి నాకు తెలియదు. ఎందుకు వాళ్ళు మిమ్మల్ని అడుగుతున్నారు? ఇంకా మీకు పిల్లలు రాలేదా, పిల్లలు పుట్టలేదా? అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మన భారతీయ జీవిత విధానం. పెళ్లికి ముందే ఈ విద్యారంభం, బ్రహ్మచర్యం ఇదంతా కూడా గృహస్థాశ్రమానికి నాంది అని మీకు తెలుసు కదా. బ్రహ్మచర్యాశ్రమం ఎండ్ అంటే ఏంటి అంటే గృహస్థాశ్రమంలోకి వాడు ప్రవేశించాలి. అందరికీ అనుమతి ఇచ్చేవాళ్ళు కాదు, దే హ్యావ్ టు పాస్ గో త్రూ ఎ టెస్ట్. దాన్ని దీక్షాంత సమారోహము అనేవారు. సాధారణంగా మనిషి 24-25 ఏళ్లకి ఆ స్థితికి వచ్చేసేవాళ్ళు. ఆ బ్రహ్మచర్యాశ్రమంలో సిటిజన్షిప్ నేర్పబడేది, పేరెంట్హుడ్ నేర్పబడేది, రెండూ నేర్పబడేది, చాలా స్పష్టంగా నేర్పబడేది. ఇప్పుడు ఆ రెండు మనమిచ్చే విధానం లేదు. ఆయన నేను ఇండియన్ అని గర్వంగా చెప్పుకునేవాడు ఎవడు కనిపించాలే. నిజంగా గర్వించదగిన వాడు భారతీయుడు ఒక్కడే అసలు. ఎందుకంటే మనకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ప్రపంచంలో ఎక్కడా లేదు. కానీ ఆ బ్యాక్గ్రౌండ్ ని మనం పక్కన పడేస్తాం. తెలియదు మనకి అసలు ఆధ్యాత్మికత అంటే కూడా ఏంటో తెలియదు. చాలా మంది నన్ను అంటూ ఉంటారు భక్తి చాలా ఎక్కువైపోయింది మాస్టర్, అనేక సాయి గుళ్ళు వచ్చాయి అని. భక్తి ఎక్కువ అవ్వలేదు, కోరికలు కూడా ఎక్కువైపోలేదు. పని చేయకుండా కోరిక తీసుకునేటటువంటి లక్షణం ఎక్కువైంది. పాయింట్ అర్థమైనా? కష్టపడి చేస్తే ఓకే, నువ్వు కోరావు కష్టపడ్డావు లభించి ఓకే, దాన్ని పెట్టుకున్నానండి సాయికి నా పని అయిపోయింది. గ్యారంటీగా నేను చెప్తున్నా, రావణాసురుడికి దండం పెడితే మీ కోరికలు తీస్తాయంటే మీలో ఒక్కడిక్కడ ఉండడు, గ్యారంటీగా ఉండదు. అంటారా? ఆనెస్టీగా చెప్పండి. అంటే ఆధ్యాత్మికత అంటే నేను రావణాసురుడిని కూడా పూజించడానికి రెడీ అవుతే అది ఆధ్యాత్మికత. అంతేత ఆధ్యాత్మికత ఏం పెరగటంలే, ఏం పెరుగుతోంది? కోరికలు పెరుగుతున్నాయి. కోరికలు పెంచుకుంటున్నటువంటి వ్యక్తికి నీ కోరిక తీర్చుకోవడానికి తగిన అర్హత ఉండాలి అన్నది మర్చిపోయాను. కారు కావాలి, డ్రైవింగ్ రాదు, కారు ఇచ్చేసుకుంటాం వేస్తే కదా, డ్రైవర్ని పెట్టుకుంటామండి, పెట్టుకో. ఇంతకి కారు ఎలా చేయాలి? మీకు అది జాగ్రత్తగా ఆలోచించుకొని డ్రైవర్ని పెట్టుకున్నారు, మీరు కారు కొన్నారు, ఇంతకి కారు ఎవరిది? మీదా డ్రైవర్దా? డ్రైవర్ రాకపోతే ఏమయ్యారు మీరు? ఆ మాత్రం బుద్ధి లేదు, మీదే కాదు అనుకుంటున్నారు మీరు. ఎందుకంటే పాయింట్ అర్థమవుతుందా? ఎందుకు చెప్తున్నాను? ఇంకేత వైజ్ పేరెంట్. పిల్లలు ఎందుకు, ఆ పిల్లవాడిని ఏం చేయాలి, ఆ భావన లేకుండా పిల్లలు పుట్టారనుకోండి, పరమ మూర్ఖులకి పుట్టిన పిల్లవాడు. ఖచ్చితంగా మీకు కోపం వచ్చేస్తుంది, మమ్మల్ని మూర్ఖులు అంటారు. మీరే ఆలోచించండి, మీరు మూర్ఖులు అవునా కాదా? పిల్లలు కావాలంటున్నారు కానీ ఇంతవరకు ఒక్కడు కూడా ఫలానా పిల్లవాడు నాకు కావాలి, ఆ పిల్లవాడికి ఈ విధమైనటువంటి బ్యాక్గ్రౌండ్ నేను ఇవ్వగలను, నువ్వు ఏవగలవు, డబ్బు ఇవ్వగలవు, తిండి పెట్టగలవు, అంతే కదా. నువ్వు వాడికి ఏం చెప్పగలవు? ఒక సంస్కారం ఇవ్వలేవు. ఇంతకంటే మనకు లేదు సంస్కారం. ఈ సంస్కారము ఇవ్వగలిగేటటువంటి విధానాన్ని యజ్ఞోపవీతము అంటాం. అందుకు చెప్తున్నాం పంట అతను ఎందుకు మాట్లాడుతున్నారంటే, ఈ యజ్ఞోపవీతను వేసేసుకుంటే సరిపోదు. యజ్ఞోపవీతం వేసుకున్నాడు అంటే సంస్కార ద్విజ ఉచ్యతి. వాడు ఎక్కడ పుట్టాడు? జన్మనా జాయతే శూద్ర, అందరూ శూద్రులే. పుట్టిన ప్రతి ఒక్కడు శూద్రుడే. విశ్వామిత్రుడు కూడా బ్రాహ్మణేం కాదు, వశిష్ఠుడు బ్రాహ్మణ కాదు, గార్గే బ్రాహ్మణ కాదు, అరుంధతి బ్రాహ్మణం అనేత కాదు, వ్యాసుడు బ్రాహ్మణ కాదు. మీరు వ్యాసుడు ఎలా పుట్టాడో తెలుసుకదా? మత్స్యకన్యకి పొలం మీద పుట్టాడు. అంటే మన భాషలో చెప్పాలంటే వాడిని ఏం చెప్పాలి? కానీ వాడిని వేదవ్యాసుడు అంటున్నాగా. అంటే మనకే మనకి బుర్రలు లేవు. పుట్టుకతో మీరు పెట్టుకున్నటువంటి క్యాస్ట్ సిస్టమ్ తీసుకొచ్చి సంస్కారాలను మర్చిపోయి మీ లాభాలకి మీరు కిచిడిగా వండుకుంటున్నారు. వండుకోండి, అదేనా? ఆ వండి మిమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేసేవాడు తెలివైన వాడే. లీడర్స్ చాలా తెలివైన వాళ్ళు, జోహార్లు వాళ్ళకు. కానీ మీరు మూర్ఖులు కనుక వాళ్ళకి నమ్ముతున్నారు. పిల్లలకి అది చెప్పగలుగుతున్నాము మనం, సంస్కారాలు ఇవ్వగలగాలి. సంస్కారాలు ద్విజే, ఇది మూడు రకాలైనటువంటి సంస్కారాలు మాత్రమే ఉన్నాయి. నాలుగో రకమైనటువంటి సంస్కారం లేదు ప్రపంచంలో. ఏంటి మొదటి రకమైనటువంటి సంస్కారం? తెలుసుకుని తెలిసింది పూర్తిగా ఇతరులకి విడమర్చి చెప్పగలగాలి. ఇది ఒక ఎదునికి అందరూ ఆ పని చేయలేరు. వినగలరు, అర్థం చేసుకోగలరు, కానీ మళ్ళీ చెప్పు అంటే నోరుపగలరు. కొందరికి ఒక పాయింట్ ఇచ్చేయండి, చాలా బాగా విపులంగా బాగా అర్థమయ్యే చెప్పగలుగుతారు. ఈ విధంగా చెప్పగలిగితే వాడు ఏం చేయగలుగుతున్నాడు ఆ విషయాన్ని ఎక్స్ ఎక్స్పాండ్ చేయగలను. అంతే కదా, నేను నీ దగ్గర ఒక మాట విన్నాను, ఆ విన్న మాటని చాలా విపులంగా ఎక్స్పాండ్ చేసి చెప్పగలిగాను. ఈ ఎక్స్పాన్షన్ ని సంస్కృతంలో బ్రాహ్మణత్వము అంటాం. ఎక్స్పాన్షన్, బ్రాహ్మణుడు అంటే నీకు ఒక క్యాస్ట్, అది క్యాస్ట్ కాదు. అది ఎవడైనా విపులంగా ఏదైనా అర్థం ఏంటో చెప్పగలిగితే వాడు బ్రాహ్మణుడు. కొంతమంది చెప్పలేరు, కానీ బాగా అర్థమయ్యేటట్టు చెప్తూ ఉంటే స్టూడెంట్ యూనియన్ లీడర్స్ వచ్చి డౌన్ డౌన్ అని ఆరుస్తూ క్లాస్ చెప్పడానికి వీల్లేదు, పాఠం చెప్పడానికి వీల్లేదు, మూసేయండి అన్నాడు అనుకోండి. అప్పుడు క్లాస్లోంచి ఒకటి వచ్చి గడ మేము పాఠం వింటాము, మూసేయమంటే మూసేయను అంటే వాడు ఏం చేశాడు, పాఠం చెప్పే వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చాడు. వాడేమవుతాడు, వాడు క్షత్రియ, పుట్టుకతో క్షత్రియ అవుతాడు. పిరికివాడు కూడా, పిరికివాడు క్షత్రియుడు ఏమవుతాడు, పంట అర్థమవుతుంది కదా. ఇది క్యారెక్టర్. బాగా చెప్పగలిగే వాడికి ఒక రక్షణ లేకపోతే వాడు చెప్పలేడు కదా, క్షత్రియుడు అది. సరే బాగానే ఉంది, కానీ ఎక్కడ చెప్పాలి, విద్యాలయం ఉండాలి, మైక్ ఉండాలి, మీరందరూ వచ్చి కూర్చుంటే కాస్త దాహంగా అదిగా ఉంటే, అంటే దానికి తగినటువంటి వనరులు ఇవ్వగలిగేవాడు ఉండాలి, వాడు వైద్యుడు. ఇవి మూడు రకాలైనటువంటి సంస్కారాలు. సంస్కారం అంటే పుట్టుకతో వచ్చేది అని అర్థం చేసుకోండి. బయట నుంచి మనం దాన్ని పాలిష్ చేయగలం. వజ్రం భూమిలో ఉన్నా వజ్రమే, బురదలో ఉన్నా వజ్రమే, పెట్ట కుప్పలో ఉన్నా వజ్రమే, దానిలో తగ్గుతుందా? కానీ అక్కడున్న వజ్రం కిరీటం మీదకి రాదు. వజ్రమే కానీ భూమిలో ఉంది, అది కిరీటం మీదకి రావాలంటే ఆ వజ్రం ఏమవ్వాలి, పాలిష్ చేయాలి. కానీ పాలిష్ ని చేసినంత మాత్రాన రాయి వజ్రం అవ్వదు. వజ్రం ఉంటేనే రాయి అవుతుంది. ఈ మూడు జాగ్రత్తగా మీ పిల్లల్లో నేను గమనించుకోండి, వాడు బాగా చెప్పగలుగుతున్నాడా, రక్షణ ఇవ్వగలుగుతున్నాడా, లేకపోతే వనరులు క్రియేట్ చేయగలుగుతున్నాడా. ఇవేమీ చేయలేకపోయాడు అనుకోండి, వాడు అయినా వాడు పనికొస్తాడు. దేనికి, ఈ ముగ్గురికి పనికొస్తాడు, హెల్పర్గా. నాలుగు రకాలయ్యాయి కదా, ఐదో రకమైనటువంటి క్యారెక్టర్ మీరు ఊహించగలరా ప్రపంచంలో? ఇంకా ప్రపంచంలో నాలుగే ఉన్నాయి. నువ్వు ఈ పిచ్చివాళ్ళలాగా మీరు ఇన్ని క్యాస్ట్ సిస్టమ్ పెట్టుకుని నన్ను నా క్యాస్ట్ ఎక్కడ పెడతావు అనుకోవటం, నేను సలాభం కోసం చేసుకుంటావు, దేనికోసం చేసుకుంటావు, అది వేరే విషయం. కానీ మానవుణ్ణి కనుక నువ్వు విశ్లేషణ చేస్తే వాడి సంస్కారాల ప్రకారం వాడు మూడు వాడిలోంచి ఉన్నవి, నాలుగోది ఇతరులకి హెల్ప్ చేసి, ఇతరులకంటే ఈ ముగ్గురికి కదా. అంచేత ఈ ముగ్గురిని మన ఉద్యోగీతంలో వేసుకునేటటువంటి తాడులో మొదటి తాడు ఏంటి అంటే నర్వస్ సిస్టమ్ కి సంబంధించింది. నర్వస్ సిస్టమ్ అంటే బ్రాహ్మణత్వానికి సంబంధించింది, జ్ఞాన సముపార్జనకి సంపాదించింది. నర్వ్స్ కరెక్ట్ గా లేకపోతే నీకు జ్ఞానం ఉండదు. ఈ పాయింట్ అర్థమవుతుంది కదా, నరాలు లేకపోతే నీకు చేయాలనున్నా చేయలేవు. అంటే నీకు జ్ఞానం బయట ప్రపంచంలో ఏముందో తెలియాలి అంటే కన్ను యొక్క నర్వస్ సిస్టమ్ కరెక్ట్ గా ఉండాలి. బయట నుంచి వచ్చేటటువంటి శబ్దాలు నీకు అర్థం అవ్వాలి అంటే చెవి యొక్క నర్వస్ సిస్టమ్ అర్థమవుతూనే ఉండాలి, నర్వస్ కరెక్ట్ గా ఉండాలి. మాట్లాడగలగాలి అంటే నాలుకని కంట్రోల్ చేసేటటువంటి నర్వస్ కరెక్ట్ గా ఉండాలి. డైజెషన్ చేయాలి అంటే డైజెస్టివ్ జ్యూసెస్ సెక్రీట్ చేసేటటువంటి నర్వస్ సిస్టమ్ కరెక్ట్ గా ఉండాలి. జ్ఞానం కరెక్ట్ గా ఉండాలి. ఏం చెయ్యాలో అర్థమయ్యేటట్టు విడమర్చి చెప్పగలిగేటటువంటి జ్ఞానము కరెక్ట్ గా ఉండాలి. కనుక నర్వస్ సిస్టమ్ అన్నా బ్రాహ్మణుడు అన్నా ఒకటే. మన ఋషులు అలా చెప్పారు, నువ్వు వాడెవడో ఎక్కడో పుట్టాడు కనుక వాడు బ్రాహ్మణుడు అంటే డాక్టర్ పుట్టినవాడు డాక్టర్ అవుతే ఎంత మూర్ఖత్వం. డాక్టర్ వాడు పిల్లవాడు పుట్టాడు, మీరేమంటారు వాడిని చిన్న డాక్టర్ అంటారు, కానీ వాడు డాక్టరా? అలాగే ఆ బ్రాహ్మణుడికి పుట్టినవాడు చిన్న బ్రాహ్మణుడు అనుకోండి, మాకే అభ్యంతరం లే, కానీ వాడు బ్రాహ్మణుడు కాదు. ఎప్పుడవుతాడు? దీన్ని ఎక్కడికి వస్తే ట్రైనింగ్. ఆ ట్రైనింగ్ వాడికి వచ్చినప్పుడు అర్థమవుతుందా, ఈ మార్పు మీకు అర్థమవుతే కొత్త ఎడ్యుకేషన్ సిస్టమ్ మీకు అర్థమైపోతుంది. అంచేత యజ్ఞోపవీతం మన భుజస్కంధాన్ని మీద వేసుకున్నప్పుడు బ్రాహ్మణత్వాన్ని అభివృద్ధి చేస్తాను, బ్రాహ్మణత్వాన్ని అభివృద్ధి చేస్తాను అంటే అర్థం ఏంటి, జ్ఞానాన్ని తెలుసుకుంటాను, జ్ఞానాన్ని ఇస్తాను, రెండు చేయాలి. మీరు చేయగలిగినంత చాలా మంది నేనేం చేయగలను మాస్టర్ అంటారు, మాకు అసలు వీలు లేదండి, మాకు అవకాశం లేదండి. కానీ మా గురువు గారు అన్నారు, ఒక మైలురాయి ఉంది, మైలురాయి మీకు జ్ఞానాన్ని ఇస్తుందా లేదా? ఇప్పుడు నేను ఇక్కడికి రావాలి అనుకుంటే నాకేం చెప్పారు అంటే, మీరేం కష్టపడకండి మాస్టర్, ఇలా వస్తూ ఉండండి, ఒంగోలు 49 కిలోమీటర్స్ అని రాసి ఉంటుంది, అక్కడ ఎడం వైపు తిరగండి అన్నారు. ఇప్పుడు ఒంగోలు 49 కిలోమీటర్స్ ఉంది అని నాకు ఎవరిచ్చారా జ్ఞానాన్ని? ఒక రాయి అంతే కదా. అంటే నాకు ఎటు వెళ్లాలో ఒక రాయి చెప్పగలిగితే నువ్వు చెప్పలేదా నేను ఎక్కడికి వెళ్ళాలి అంటే, రాయి కంటే హీనం అనేది. కానీ ప్రస్తుతం అదే స్థితిలో ఉన్నాం, ఎందుకు మనకి తెలియదు ఏం చెప్పాలి ఎక్కడికి వెళ్ళాలి. బ్రాహ్మణత్వం అంటే అర్థమైంది కదా, ఒక మైలు రాయి నిజంగా చెప్పదలుచుకుంటే దట్ రాయి ఇదే బ్రాహ్మణ. ఇంచేత అయాచక అపరిగ్రహ వ్రతాన్ని బ్రాహ్మణుడికి ఉండాలి. అయాచక అపరిగ్రహ వ్రతం అంటే ఇంకోళ్ళు అడుక్కోకూడదు, వచ్చింది తన దగ్గర పెట్టేసుకోకూడదు. నర్వస్ సిస్టమ్ తన వచ్చిన సెన్సేషన్ ని తన దగ్గర దాచేసుకుంది అనుకోండి ఏమవుతుంది? పాయింట్ అర్థమైందా? ఇక్కడ నాకు ముళ్ళు గుచ్చుకుంది, లేకపోతే గుచ్చుకుంది కాకుంది, లేకపోతే నిప్పులో చేయి తగిలింది నాకు తెలియకుండా చేయమండుకుంది, సెన్సేషన్ బ్రెయిన్ చేయండి. దేని వల్ల వెళ్తుంది అది? నరాల ద్వారా వెళ్తుంది. నరాల ద్వారా వెళ్ళినటువంటిది ఈ నరాలు, నేను చెప్పను థా, నేను చెప్పా అందనుకోండి, మన భాషలో చెప్పదది తన దగ్గర వచ్చేస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది మనం ఏదో కదా. అంచేత బ్రాహ్మణుడికి అపరిగ్రహ వ్రతం ఉండాలి అంటే ఇది లాజిక్. నువ్వు నీ దగ్గర అది ఉంచేసుకుందావు అనుకో, అది ఉపయోగపడదు. ఉపయోగపడదు నువ్వు ముందు నువ్వు పోతావు. ఆ జ్ఞానాన్ని మన భారతీయ ఋషుల పరంపరలో ఎప్పుడైతే ఆపేశామో ఋషి పరంపర ఎగిరిపెట్టి నాశనమైపోయింది. కాలిపోయారు వాళ్ళు అందులో, తప్పు చేశారు వాళ్ళు. అది ఎవరు వాటికి అర్థమవుతుందా? అంటే జ్ఞానం ఆగకూడదు, జ్ఞాన పరంపర వెళ్తూ ఉండాలి. ఇది నేను దీక్షగా అర్థం చేసుకున్నాను అనేది యజ్ఞోపవీతం యొక్క మొదటి తాడు అది చెప్తుంది మనకి. అంటే యజ్ఞోపవీతం వేసుకున్నప్పుడే ఈ దీక్ష తీసుకుంటాడు అనమాట వాడు, నేను నాకు లభించినటువంటి జ్ఞానాన్ని నా దగ్గరే ఉంచుకోను, ఇతరులకు ఇచ్చేస్తాను. ఇంకో సమస్య ఏంటో తెలుసా, ఈ జ్ఞానం అనేటటువంటిది నువ్వు ఎంత ఎక్కువ ఇస్తే నీకంత లాభం. విచిత్రమైనటువంటి కాన్సెప్ట్ అది, కానీ అది మీకందరికీ తెలుసు. చెప్పగా చెప్పగా మీకు బాగా వస్తుంది, విన్నవాడికి వచ్చిందో లేదో అది వేరే. జత ఈ కాన్సెప్ట్ నేర్చుకున్నది ఇతరులకి చెప్తూ ఉంటాను, నేనేమి నేర్చుకున్నానో అది ఇతరులకి చెప్తూ ఉంటాను. ఆయుర్వేదంలో మా తాతగారికి పరాలసిస్ వచ్చినప్పుడు, టైం దాటిపోయినా పర్వాలేదుగా, పరాలసిస్ స్ట్రోక్ వస్తే మందులు వాడే తగ్గలేదు. మా తాతగారికి అప్పుడున్న కాశీ నరేష్కి ఫ్రెండ్షిప్ ఉండేది. మంత్రాలు విష్ణు సహస్రనామాలు అవి ఆయన రాజుగారి కోటకి వెళ్ళి చదువుతూ ఉండేది. ఈయనకి స్ట్రోక్ వచ్చిందని ఆయన తెలియదు రాజా వారికి. ఇప్పుడు వెళ్తూ వస్తుంది, నెలకు ఒకసారి వెళ్తే వాళ్ళు రాజు దగ్గరికి చాలా మంది వెళ్తారు. 2 నెలలు వెళ్ళకపోయేసరికి రాజు కబురు పంపించాడు, ఏంటా ఫలానా ఆయన రాలేదు అని, స్ట్రోక్ వచ్చిందండి అన్నాడు. తన రాజు వైద్యుడిని పంపించాడు, ఒకే ఒక డోస్ ఇచ్చాడు. పూర్తిగా క్యూర్ కాలేదు కానీ మాటలు చేసింది, నడవగలిగాడు. నేను బీఎస్సీ చదువుతున్నాను అప్పుడు ఆయన అడిగాను, ఏం ఇచ్చాడు? ఫ్యామిలీ సీక్రెట్ అన్నాడు. ఫ్యామిలీ సీక్రెట్ అంటే ఆ కుటుంబాలకి చెప్తాను తప్ప బయట వాళ్ళకి చెప్తున్నాను.
అక్కడే కూర్చున్నాను.
సమస్య ఏమైంది, ఇది ఏ రోజు నేను ఆయన అడిగానో ఆ రెండో రోజు ఆయన పైకి వెళ్ళిపోయి. ఫ్యామిలీ సీక్రెట్ ఏమైంది ఇప్పుడు తెలీదు ఏమందిచ్చాడు. మన అనేక ఆధ్యాత్మిక ఆయుర్వేద విజ్ఞానాలు ఈ బ్రాహ్మణత్వ లోపం వల్ల నాశనమయ్యాయి. బ్రాహ్మణుల వల్ల కాదు, తేడా అర్థమైందో మీకు ఏం చెప్తున్నాను. బ్రాహ్మణ్ని పాపం వాళ్ళేం చేస్తారు, పిచ్చివాళ్ళు అడుగుతూ అంటే చాలా మంది బ్రాహ్మణులు నేను అడిగితే వేదాల పేరు చెప్పలేరు కరెక్ట్ గా. మన బ్రాహ్మణ్స్ ఎలా అవుతారు? బ్రాహ్మణత్వం అంటే అర్థమైందేంటో, మీరందరూ బ్రాహ్మణ్, మీ విద్య అసలు బయట చాలా మంది మానవీయులకి తెలియదు. ఇప్పుడు నేను చెప్తున్నాను, మొదటి తాడు ఆ దీక్ష గురించి చెప్తుంది. నాకు తెలిసినది ఖచ్చితంగా నేను తక్షణమే ఇతరులకి చెప్తాను. విద్యోపదీతం వేసుకునేటటువంటి వాడికి మొదట ఆ సంస్కారం ఉండాలి, నేను తెలుసుకున్నాను రహస్యం నేను చెప్పను అనకూడదు. రెండోది ఏం చెప్తుంది, లైఫ్ రక్త క్లేషన్ రక్త ప్రసరణ, రక్త ప్రసరణ కరెక్ట్ గా ఉండాలి. రక్త ప్రసరణ కరెక్ట్ ఎవరు కావాలి బాబు చూడమా, ఎవరు కావాలి? రక్త ప్రసరణ కరెక్ట్ గా ఉంది అంటే క్షత్రియుడు. నర్వస్ సిస్టమ్ కరెక్ట్ గా ఉంది అంటే బ్రాహ్మణుడు. అది అర్థం చేసుకోండి, ఎక్కడో లేడు ఈ బ్రాహ్మణులు, అంతా మన శరీరంలోనే ఉన్నారు. ధ్యానాన్ని సమకాల్చుతో మీరు ఇప్పుడు వింటున్నప్పుడు మీరు బ్రాహ్మణుడు. నేను చెప్పింది ఇతరులకు చెప్పటానికి మీరు లేచి వినకపోయినా వాళ్ళని కూర్చోబెట్టి చెప్పారనుకోండి, బలప్రయోగం చేసి మీరెవరు? క్షత్రియుడు. బలప్రయోగం ఎప్పుడు చేసినా మీరు క్షత్రియుడు. ఇంకా అడుగుతున్నాం, అందుకే బ్రాహ్మణుడికి అంత విలువ. అంతేకమ్మా, అందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడవాలి అంటే వీడు గొప్ప వాడు గొప్ప అనుకోకూడదు, మూర్ఖత్వం అది. ఇందాక ఎగ్జాంపుల్ ఇచ్చా కదా నేను, జ్ఞానం నీకు బ్లడ్ సర్కులేషన్లో జ్ఞానం రాదు, కోమాలో ఉన్నాడు. బ్లడ్ సర్కులేషన్ ఉంది కానీ నాలెడ్జ్ లేదు, కోమాలో ఉన్నా బతికున్నాడు కదా, పంటర్థమైందా? అంటే నాలెడ్జ్ అంటే బ్రాహ్మణుడు అంటే నాకు వస్తుంది. బలం బ్లడ్ లేదే బలం లేదు. ఈ బ్లడ్ లో చాలా చాలా రహస్యాలు ఉన్నాయి, అవి ఇప్పుడు నేను చెప్పలేను. కానీ బ్లడ్ లో ఉన్నటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఇది జెనెటిక్. నర్వస్ సిస్టమ్ జెనెటిక్ కాదు, కానీ బ్లడ్ జెనెటిక్. జెనెటిక్ అంటే అర్థమవుతుంది కదా, తల్లిదండ్రుల నుంచి సంక్రమించేది బ్లడ్ వ్యవస్థే తప్ప నాలెడ్జ్ వ్యవస్థ కాదు. నాలెడ్జ్ వ్యవస్థ మీరు మార్చుకోవచ్చు. అందుకే క్షత్రియులు కూడా బ్రాహ్మణ్స్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు, మన విశ్వామిత్రుడు వశిష్ఠుడు వీళ్ళు కూడా. అంచేత రెండవ దీక్ష ఏంటి, ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు లభించినటువంటి జ్ఞానానికి అడ్డు ఎవరైనా తగిలితే, వాళ్ళు అడ్డు తగిలేరు కనుక నేను చెప్పటం మానను. నీలోనే బ్లడ్ సిస్టమ్ హార్ట్ స్ట్రాంగ్, హార్ట్ లయన్ హార్టెడ్ అంటాం కదా, సింహబలుడు సింహహృదయుడు వాటెవర్ యు కాల్ ఇట్. యజ్ఞోపవీతం యొక్క రెండో సూత్రము, ఈ రెండో సూత్రము ఏ విధంగా అవుతాయి, అది ద థ్రెట్ ఆఫ్ ఏంటి, మూడు థ్రెట్స్ థ్రెట్. మొదటిది థ్రెట్ ఆఫ్ కాన్షియస్నెస్, రెండోది థ్రెట్ ఆఫ్ లైఫ్ క్షత్రియుడు. ఇప్పుడు ఇవి రెండు ఉన్నాయి, బలం ఉంది జ్ఞానం ఉంది, కానీ వీళ్ళు రెండింటినీ కలపలేదనుకోండి, పర్పజ్ లేదనుకోండి, జ్ఞానం ఉంది బలం ఉంది కానీ పర్పజ్ లేదు. కుంభకర్ణుడు రావణాసురుడు కంటే బలవంతుడు, బలం ఉంది కానీ నర్వస్ సిస్టమ్ ఉండే ఉంటుంది, లేకపోతే అర్థ తిట్టి తినలేడు కదా. కానీ అటు నర్వస్ సిస్టమ్ ఉంది, బ్లడ్ సర్కులేషన్ ఉంది, కానీ నిద్రపోతున్నాడు. నిద్రపోకుండా ఆ రెండింటిని ఉపయోగించేటటువంటి వాడు వైద్యుడు. అంతేత యాక్చువల్ గా మన క్యాస్ట్ సిస్టమ్ లో కనుక మీరు చూస్తే శ్రేష్ఠి అనేటటువంటి పేరు వైద్యులకు ఇచ్చారు మన ఋషులు. బ్రాహ్మణులకేమలే, మనకి అసలు మన సంస్కృతి తెలియక కన్ఫ్యూజ్ అవుతాం. ఎవరు చాలా గొప్పవాడు ఈ మూడు క్యాస్ట్లో అంటే వైశ్యుడు. ఎందుకు? వాడు లేనిదే వీళ్ళిద్దరు కలవరు. అర్థమైంది కదా? ఇప్పుడు ఇదేంటి? ద థ్రెడ్ ఆఫ్ పర్పస్. ఇవి మన యజ్ఞోపవీతం యొక్క మూడు దారాలు. స్కెల్టన్ మజులెట్ స్కెల్టన్ బోర్డ్ వైశ్యులకి. ఇప్పుడు తను అడిగిన ఇంకొక ప్రశ్న ఏంటి అంటే, మరి పెళ్ళైన వాళ్ళకి ఎక్స్ట్రా యజ్ఞోపవీతం ఎందుకు? ఎందుకంటే మన మూర్ఖత్వం వల్ల ఆడవాళ్ళు యజ్ఞోపవీతం వేసుకోకూడదు అంటాం, కానీ అది భార్య యొక్క యజ్ఞోపవీతం నేనే భరిస్తున్నాను అని భర్త అయ్యాడేమో, భరించేవాడు అయ్యాడేమో. కానీ యాక్చువల్ గా అది భార్య వేసుకోవాలి. పూర్వకాలం ఆడవాడు వేసుకునేవాడు, ఇద్దరు వేసుకోవాలి. ఎందుకో కాలక్రమేణా చాలా తమాషాగా మార్పులు వస్తాయి ట్రాన్సిషన్ స్టేజ్ లో. ఎందుకో అది ఆగింది, అది మళ్ళీ ఇప్పుడు రివైవ్ అవుతుంది. ఓకే, గాట్ యువర్ ఆన్సర్? జై గురుదేవ్. ఇంకేదైనా అడగాలి? కన్ఫ్యూషన్ వాటిలో వాటిలో క్వశ్చన్స్ ఏమైనా? ఇప్పుడు సమస్య ఏంటి అంటే, డివిజన్ సబ్ డివిజన్స్ సబ్ డివిజన్స్ వస్తూ ఉండేది. అందుకే జ్వాలాసుడు కూడా చాలా సార్లు చెప్తాడు, ఇది ఏ సందర్భంలో చెప్తున్నాము అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పింది యజ్ఞోపవీత సంస్కారం ఆధారంగా చెప్పారు, కానీ యాక్చువల్ గా ఏమవుతుంది అంటే పుట్టిన వారికి ఈ మూడు ఉంటాయి. ఎవడు పుట్టినా ఈ మూడు ఉంటాయి కదా. నెర్వస్ సిస్టమ్ ఉంటుంది, దాని తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది, దాని తర్వాత ఈ యాజ్ ఎ పర్పస్. ఏం పర్పస్? లేకపోతే బతకటమే ఓ పర్పస్, గాలి తీసుకోవడం ఓ పర్పస్, అమ్మ ఆరాయించుకోవడం ఓ పర్పస్. ఈ మూడు కామన్. ఇది కాక వాడు ఇంకో రెండు చేయవచ్చు. ఈ మూడు ఉన్నటువంటి వాళ్ళు రెండు పనులు చేయొచ్చు. ఏంటా రెండు పనులు చేయొచ్చు అంటే, వాడు పరిణామ క్రమానికి అనుగుణ్యంగా జీవించవచ్చు, లేకపోతే పరిణామక్రమానికి అప్పుడు ఐదు అవుతాయి. అది గాయత్రి యొక్క పంచముఖాలు. అంతేత యజ్ఞోపవీతం వేసుకున్న వాళ్లే గాయత్రి ఎందుకు చేయాలి అంటే, ఈ మూడు ఉన్నటువంటి వాడు ఏ డైరెక్షన్ లో దాన్ని ఉపయోగిస్తున్నాడు, రావణాసురుడు బ్రాహ్మడే, ఏ డైరెక్షన్ లో ఉపయోగిస్తున్నాడు, పరిణామక్రమానికి విపరీత దిశలో ఉంటున్నాడు. అంతేత రాక్షసుడు అంటాం. బ్రహ్మ యొక్క మనవుడేగా బ్రాహ్మడే రావణాసురుడు, మన ప్రకారం కూడా పుట్టుకతో కూడా. కానీ వాడిని బ్రాహ్మణుడు అంటే మనం ఏమంటున్నాం? అంటే నాకు చాలాసార్లు అనుమానం వస్తుంది, ఇప్పుడు అందరూ ఏ బ్రాహ్మణులు అయితే పరిణామక్రమానికి అనుగుణ్యంగా జీవించకుండా పూజలు అది చేసే వాళ్ళకి అడ్డు తగులుతున్నారో, వాళ్ళందరినీ నేను రావణాసురుడి సంతతి అనుకోవటంలో తప్పులేదేమో. అంటే వాళ్ళందరూ ఎవరన్నమాట? రాక్షసులే. పరిణామక్రమానికి పూజకి అడ్డు తగులుతున్నవాడు రాక్షసుడు. నువ్వు పూజ చేసుకోవద్దు, నువ్వు యజ్ఞం చేసుకోవద్దు, నువ్వు అష్టయ్యవద్దు అంటే ఎవడు అనమాట? అది కాకుండా ఋషి పరంపర అంటే ఏమిటి? పరిణామక్రమానికి అనుగుణ్యంగా జీవించడం. ఇది మనం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇప్పుడున్నటువంటి మనలో, ఇప్పుడున్నటువంటి అనేక మంది గురువులకు కూడా పరిణామక్రమం గురించి తెలియదు. అంటే మనం అందరం ఎటు వెళ్తున్నాం అనమాట, రాక్షస పరంపరే. పరిణామక్రమం తెలీదు అంటేనే అర్థం ఏంటి అంటే, నువ్వు ఆ డైరెక్షన్ లో వెళ్తాం లేదు. పాయింట్ అర్థమైందా? అంతేత రేపు జరగబోయేటటువంటి క్లాసెస్ మానవ జాతికి ఒక పెద్ద హోప్. ఏంటా హోప్ అంటే, ఖచ్చితంగా పరిణామక్రమం గురించి తెలుసుకున్నటువంటి ఆ క్లాసులు అటెండ్ అయిన వాళ్ళు కొంతమంది అయినా ఉంటారు. వాళ్ళు నిజంగా బ్రాహ్మణులు అయితే ఏం చేయాలి? 10 మంది ఇతరులు చెప్పటం మొదలెడితే చూస్తూ చూస్తూ ప్రపంచానికి వెళ్తుంది. అంటే వాడికి ఏ టాలెంట్ లేకపోతే ఈ కెన్ హెల్ప్ ఎనీబడీ. చెప్పే టాలెంట్ లేదు, ఇతరుకునే టాలెంట్ లేదు, వనరులకి కంట్రిబ్యూట్ చేసే టాలెంట్ లేదు, కానీ ముగ్గురికే హెల్ప్ చేయగలిగే కాదు. అంటే జీరో అన్నాడు, ఎవ్రీథింగ్ జీరో అన్నమాట వాడు, స్టార్టింగే జీరో. కానీ దాని అర్థం వాడు వేస్ట్ అని కాదు, ఈ మూడు పర్పస్లో ఏ పర్పస్ లేదు వాడు. అంతే, ఈ ప్రకారం చూసుకుంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఈనాడు అందరూ కూడా అబ్సల్యూట్ శూద్రాలు, పరమశూద్రులు అన్నమాట. మన గురించే మాట్లాడుతున్నది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ గురించి మనమా? రాక్షసులైనా అవ్వాలి, దేవతలైనా అవ్వాలి. అంటే మీరు తెలుసుకున్న ఈ నాలెడ్జ్ని పరిణామ క్రమానికి అగెనెస్ట్ గా యూజ్ చేస్తే రాక్షసులు అవుతారు, పరిణామ క్రమానికి అనుగుణంగా యూజ్ చేస్తే దేవతలు అవుతారు. అది ఏమో, అది ఓన్లీ ఫ్యూచర్ నుంచి. ఐ హోప్ కనీసం నేనుండగా మీరు రాక్షసులు ఎవరు ఆ డైరెక్షన్ లో వెళ్ళనివ్వను. అడగండి అమ్మా, నో ప్రాబ్లం. రైట్, మీ పని చూస్తాను. తీసుకుందమ్మా ఆయన.